మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఉదయకాల సమయంలో కొద్ది సమయము మీ మాటల్ని మేము ధ్యానం చేసుకొని తింటుండగా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి, మా జీవితాలు మీ దృష్టిలో అంగీకార యోగ్యముగా ఉంచమని, మా ద్వారా ఘనత మహిమ ప్రభావంలో పొందమని మా ప్రియుడును మా రక్షకుడును నా దృఢుని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములు అతి నింతో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రికను ఉన్నటువంటి 6 అధ్యాయాలను మనం క్షమించండి 5 అధ్యాయాలను 3 భాగాలుగా మనం విభాగించుకున్నాం. మొదటి భాగము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ అధ్యాయము 10వ వచనం వరకు రక్షణ యొక్క ఆధిక్యతలు బాధ్యతలు, 2వ భాగము 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 33వ అధ్యాయము 7వ వచనం వరకు క్రైస్తవ విధేయత మరియు దేవుని ఘనత, 3వ భాగము 3వ అధ్యాయం 8వ వచనం నుంచి 5వ అధ్యాయం 14వ వచనం వరకు ఈ భాగంలో క్రైస్తవులకు శ్రమలు హింసలు అనే అంశాన్ని చూస్తున్నాం. ప్రస్తుతానికి మనం మొదటి భాగం చివరిలోకి వచ్చిందాం. మొదటి భాగం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు రక్షణ యొక్క ఆధిక్యతలు బాధ్యతలు. ఈ మొదటి భాగాన్ని కూడా మనం 3 పాయింట్స్గా మనం డివైడ్ చేసుకున్నాం. ఇంకొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి 1వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు దేవుని రక్షణ ప్రణాళిక ఈ అంశాన్ని మనం చూశాం. 2వ భాగంలో 1వ అధ్యాయము 13 నుంచి 25 వచనాల వరకు రక్షణ యొక్క జీవన శైలి ఈ భాగాన్ని కూడా మనం ముగించుకున్నాం. రక్షణలో ఎదుగుదల 3వ భాగం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు 1వ అధ్యాయం 10వ వచనం వరకు రక్షణలో ఎదుగుదల. ప్రస్తుతానికి మనం ఈ భాగంలో మనం ఉన్నాం. క్షమించండి, ఈ భాగాన్ని మనం ముగించుకుందాం. ఇప్పుడు 2వ భాగంలోకి వచ్చాం. ప్రాముఖ్యమైనటువంటి భాగం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు 3 చెప్పాము. ఈరోజు 2వ భాగం క్రైస్తవ విధేయత దేవుని ఘనత 2వ అధ్యాయం 11 నుంచి 33వ అధ్యాయం 7వ వచనం వరకు ఈ భాగంలో కూడా మనం 2 సబ్ పాయింట్స్గా డివైడ్ చేసుకుందాం. అప్పుడు మనం స్పష్టమవుతుంది క్రైస్తవ విధేయత యొక్క విధి. బ్రదర్ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఒకసారి చూడండి.
ఓకే,
సో 2వ భాగం 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 3వ అధ్యాయం 7వ వచనం వరకు క్రైస్తవ విధేయత దేవుని ఘనత. అందులో ఇప్పుడు మనము 2 సబ్ పాయింట్స్గా డివైడ్ చేసుకుంటున్నాము. మొదటిది క్రైస్తవ విధేయత యొక్క విధి, క్రైస్తవ విధేయత యొక్క విధి 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 2వ అధ్యాయం 25వ వచనం వరకు ఇప్పుడు ఈ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను 11వ వచనం చదువుతున్నాను, దయచేసి గమనించండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషించురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై యుండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో అనేకమైన అంశాలున్నాయి. నేను కొన్ని పదాలను విభజిస్తాను, అప్పుడు ఇంకొంచెం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, మీరు పరదేశులను. పరదేశులు అనంటే స్వదేశీయులు కానటువంటి వారు. ఇంకా చెప్పాలంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినటువంటి వ్యక్తులు. మన ప్రాంతం నుంచి చాలా మంది దుబాయ్లకి, అమెరికాలకి అక్కడికి వెళ్ళి నివసిస్తూ ఉంటారు. కానీ అది వారికి స్వదేశం కాదు, అది వారికి పరదేశమే. ఎప్పటికైనా వాళ్ళు తిరిగి ఇక్కడికి రావాల్సినటువంటి వారే. వారు అయిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు అందరూ ఇక్కడ ఉన్నవాళ్లే. ఇప్పుడు ఉదాహరణకి నాకు నెల్లూరు స్వదేశం, అస్సాం నాకు పరదేశం. నేను కొంతకాలం పని నిమిత్తం వచ్చాను. నా పని ముగించబడిన తర్వాత నేను మరలా తిరిగి వెనక్కి వస్తాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే రీతిగా క్రైస్తవులమైన మనం అందరం కూడా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఈ శరీరముతో మనం నివసిస్తున్నంత కాలము ఇది మనకు స్వదేశం కాదు, ఇది మనకు పరదేశం మాత్రమే. మన పరదేశము స్వదేశము పరలోకమందున్నది. మనం అక్కడి నుంచి ఈ భూమి మీదకి ఒక యాత్రికుల్లాగా పంపించబడినటువంటి వారు. రెండో మాటను మనము పరదేశులము యాత్రికులనమై ఉన్నాము అని చూస్తున్నాం. ఉదాహరణకి నేను కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కాను, జమ్మూ కాశ్మీర్లో నేను దిగాలి. ఈ మధ్యలో నేను చాలా సందర్భాల్లో ట్రైన్ దిగుతాను. ట్రైన్ ఒకవేళ ఎక్కువసేపు ఆగిపోయినా, ఎక్కడైనా నాకు టీ తాగాలనిపించినా, లేకపోతే ఏరిసిన స్టేషన్లో నేను టిఫిన్ కొనుక్కోవాలనుకున్నా, నేను ఆ స్టేషన్లో దిగుతాను. నేను ఆ స్టేషన్లో దిగినంత మాత్రాన నేను ఆ స్టేషన్కి సంబంధించిన వాడిని కాదు. నేను యాత్ర చేసుకుంటూ వెళ్తా ఉన్నాను, మధ్యలో ఒక స్టాప్ అలా ఆగాను, మధ్యలో ఒక స్టాప్ అక్కడ దిగాను. కానీ నా గమ్యస్థానం అది కాదు. నేను చేరుకోవలసినటువంటి గమ్యస్థానము జమ్మూ కాశ్మీర్. ఈ మధ్యలో అనేకమైన సార్లు దిగుతాను ఎక్కుతాను. గుర్తుంచుకోండి, ఈ రెండు పదాలని పేతురు గారు చాలా ఉద్దేశపూర్వకంగానే ఉపయోగించారు. మనమందరం కూడా ఈ దేశానికి పరదేశులముగా వచ్చాము, యాత్రికులుగా వచ్చాము. మన స్వదేశము పరలోక పట్టణము, మనము అక్కడికి తిరిగి వెళ్ళవలసినటువంటి వారమే. ఈ ప్రయాణంలో మధ్యలో ఎక్కడ పడితే అక్కడ మనం అవసరాన్ని బట్టి దిగుతూ ఉంటాం. కానీ మనకి ఈరోజు చూసిన సమస్య ఏంటంటే, ఈ పరదేశాన్ని మనం స్వదేశం అనుకున్నట్లుగా మనం ఫీల్ అవుతూ ఉన్నాం. ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మనకు తెలుసు మనం శాశ్వతం కాదని, మనం తెలుసు మనం దీంట్లో శాశ్వతంగా ఉండము అని కూడా. మనం తదనంతరం దాన్ని నిజంగా ఎవరు అనుభవిస్తారో మనకు తెలియదు. నిజంగా మన బిడ్డలే ఉంటారో, లేకపోతే వాళ్ళు అమ్ముకుంటారో, వాళ్ళకున్న సమస్యలను బట్టి మనకు తెలియదు. బట్ అయినప్పటికీ ఎంత ఆశగా, ఎంత చక్కగా, ఎంతో ప్రయాసతో దగ్గరుండి మరి ఆ ఇంటిని మనం నిర్మించుకుంటాం. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు, ఆయన ఉద్యోగం చేస్తుండగా రిటైర్ అవ్వక మునిపే, నేను అందంగా ఒక ఇంటిని నిర్మించుకోవాలి, మేము ఆ ఇంట్లో ఉండాలని అని ఎంతో ఆశపడ్డాడు, ఎంతో ప్రయాసపడ్డాడు. అఫ్కోర్స్ డబ్బులకి ఏం కొదువు లేదు. తను అనుకున్నట్లుగానే తన డబ్బులతో అద్భుత రీతిగా చాలా అందంగా తన దగ్గరుండి మరీ డిజైన్ చేయించుకున్నాడు. ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇది ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి అని దగ్గరుండి మరి చక్కగా దాన్ని డిజైన్ చేయించుకున్నాడు. ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు. బంధువులు, స్నేహితులు అందరినీ ఇన్వైట్ చేశారు. ఇంక రెండు రోజుల్లో ఆ హౌస్ ఓపెనింగ్ ఉందనగా ఆ రోజు రాత్రి తన హార్ట్ అటాక్ వచ్చి ఈ లోకయాత్రను ముగించుకున్నాడు. హౌస్ ఓపెనింగ్ సెరమనీ జరగాల్సినటువంటి ఆ ఇంట్లో డెత్ సెరమనీ జరిగింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ లోకంలో మనం ఎంత చక్కగా ఏది నిర్మించుకున్నా కానీ ఇండివిజువల్ గా మనం ఆలోచన చేద్దాం, వ్యక్తిగతంగా, యు ఆర్ నాట్ పర్మనెంట్ టు దిస్ వరల్డ్. నువ్వు కేవలం ఒక యాత్రికుడుగా ఈ భూమి మీదకి ఒక పని మీద వచ్చావు. ఆ పని దేవుని యొక్క నామాన్ని మహిమపరచడము, దేవుణ్ణి ఇతరులకు తన నీ జీవితం ద్వారా ప్రత్యక్షపరచబడటం. యు కేమ్ విత్ ఎ మిషన్ టు దిస్ వరల్డ్. కానీ ఈరోజు 95% మంది వాళ్ళు మిషన్ లో పాలిభాగస్తులన్న సంగతి వాళ్ళు ఎరుగరు. నీ కుటుంబం ఎంత పక్కన పెట్టు, నీ భార్యని బిడ్డలు పక్కన పెట్టు, నీ భర్తని బిడ్డలు పక్కన పెట్టు, మీ తల్లిదండ్రులను పక్కన పెట్టు, బట్ యాజ్ అ సింగిల్, యాజ్ అ ఇండిపెండెంట్ యు కేమ్ టు దిస్ వరల్డ్ విత్ ఎ మిషన్. ఆ మిషన్ ని నువ్వు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి నువ్వు రిటర్న్ స్వదేశానికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. బట్ 95% ఆఫ్ ద పీపుల్ దే డోంట్ రికగ్నైజ్ దట్ దే కేమ్ హియర్ విత్ ఎ మిషన్ అండ్ దే సెంట్ బై గాడ్ టు దిస్ వరల్డ్ యాజ్ ఎ కో ప్యాసింజర్స్ యాజ్ ఎ ప్యాసింజర్స్ క్రీస్తునందు ప్రేమించిన దేవుడిలారా, నీ భార్య, నీ బిడ్డలు, నీ భర్త, నీ తల్లిదండ్రులు, నీ కుటుంబము, నీ స్నేహితులు, నీ ఆస్తిపాస్తులు, ఇవన్నీ ఓకే. ఇవన్నీ కూడా నీకు మధ్యలో నీకు సహకరించడానికి, నీకు కొంచెం ఎంటర్టైన్ కలిగించడానికి, నీకు కొన్ని బంధుత్వాలను ఏర్పాటు చేయడానికి, నీకు కొన్ని బాధ్యతలను కలిగించడానికి. ఇప్పుడు భార్య, బిడ్డలు, ఒక కుటుంబం ఉంటే నీకు బాధ్యతలు ఉంటాయి. సో నీకు కొన్ని బాధ్యతల్ని ఏర్పాటు చేయడానికి. బట్ ఇండివిజువల్ గా నువ్వు గుర్తు పెట్టుకో, నీవు పరలోకం అనేటువంటి స్వదేశము నుంచి ఈ భూమి అనేటువంటి ఈ పరదేశానికి ఒక యాత్రికుడుగా వచ్చావు. ఇండివిజువల్ గా నువ్వు ఇండివిజువల్ గా నేను తిరిగి వెళ్ళిపోతావు. ఎవరి టైం ఎప్పుడైపోతుందో వాళ్ళకి తెలియదు. చాలాసార్లు మనం అనుకుంటుంటాం, చిన్న బిడ్డలకు తండ్రబ్బా ఎంత అన్యాయం, దేవుడు ఇంత చిన్న బిడ్డలకి తండ్రిని తీసేసుకున్నాడే అని మనం అనుకుంటుంటాం. బట్ దేవుడు మనల్ని ఒక కుటుంబంగా చూడ్డు, బట్ ఒక ఇండివిజువల్ గా చూస్తాడు. క్రీస్తునందుకున్నటువంటి దేవుని బిడ్డలారా, భార్య నువ్వు ఒక ఇండివిజువల్ దేవుని దృష్టిలో, బిడ్డలు కూడా వాళ్ళొక ఇండివిజువల్ దేవుని దృష్టిలో. కానీ ఈయన్ని తీసుకుని వెళ్ళిపోయినంత మాత్రాన ఆయన వాళ్ళని విడిచిపెట్టాడు. వీళ్ళు మొర పెడితే ఆయన ఖచ్చితంగా వాళ్ళకి ఆమెకు భర్తగాను బిడ్డలకు తండ్రిగాను ఉండి ఆయన సమస్తమును చూసుకుంటాడు. కానీ మనం మొర పెట్టకుండా దేవుని మీద, దేవుడు ఎంత అన్యాయస్తుడు, దేవుడు తీసేసుకున్నాడు, దేవుడు తీసేసుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నీ భర్తను తీసుకున్నాడని, నో. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నీ తండ్రిని తీసుకున్నాడని, నో. దేవుడు ఆ వ్యక్తిని ఒక ఇండివిజువల్ గా ఈ భూమి మీదకి ఒక యాత్రికుడిగా పంపించాడు. ఆయన యాత్ర అయిపోయింది, ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. రేపు నువ్వు కూడా వెళ్ళిపోతావు, బిడ్డలు రేపు మీరు కూడా వెళ్ళిపోతారు. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా రేపు అక్కడ లెక్క చెప్పుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువా నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబం. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా అక్కడ లెక్క అప్పు చెప్పుకోవాల్సిందే. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుంటాం. తీసినందు ప్రేమంటారు పేతురు మాట్లాడుతూ, మీరు పరదేశులను యాత్రికులను ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాక్షలను విసర్జించి. ఇక్కడ ఇంకొక అంశాన్ని చూస్తున్నాం. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాక్షలను అంటే ఆత్మీయ జీవితం, శరీర సంబంధమైన జీవితం. రెండు రకాలైన జీవితాలు మనకున్నాయి, ఆత్మ సంబంధమైన జీవితం, శరీర సంబంధమైన జీవితం. ఈ శరీర సంబంధమైన జీవితం ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రతిరోజు విరోధముగా పోరాటం చేస్తూనే ఉంటుందట. శరీర సంబంధమైన జీవితం ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రతిసారి ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి నిమిషము విరోధముగానే పనిచేస్తుంటుంది. ఈ రెండు మధ్య పోరాటం జరుగుతుంటుంది, మన శరీరానికి మన ఆత్మకు ప్రతి దినము ప్రతి గడియ పోరాటం జరుగుతూనే ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు అవిశ్వాసివా? ఇంకా యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించని వాడివా? అయితే నువ్వు ప్రతిరోజు నీ శరీర సంబంధమైన జీవితాన్ని నువ్వు గెలిపించవచ్చు, దట్స్ ఓకే, అది నీ ఇష్టం. బట్ యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీస్మం తీసుకొని సంఘములో సభ్యుడిగా చేర్చబడ్డావా? యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన తన ఆత్మను నీకు ఇచ్చి ఉన్నాడు, తన ఆత్మ నీలో నివసించుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తివి. ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తివైనటువంటి నీవు, నీ శరీరమే నీకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది. నీ శరీరమే నీకు వ్యతిరేకంగా నీలోకి వచ్చినటువంటి ఆ దేవుని ఆత్మకు విరోధముగా పనిచేస్తా ఉంది. ప్రతి దినము పడగొట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక చిన్న ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఉదయా నువ్వు నిద్రపోతా ఉన్నావు, తెల్లవారుజాము 4 గంటలకి నీలో ఉన్నటువంటి నీ ఆత్మీయ జీవితము, నీలో ఉన్నటువంటి ఆత్మ, ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ నిన్ను తట్టి లేపుతూ ఉంటాడు. లేచి మోకరించి కొంచెం సమయము ఉదయకాల సమయంలో ప్రభుతో గడుపు. వెంటనే ఆ మాటలు శరీర ఆశ్రయంకు శరీర జీవితానికి నచ్చవు. వెంటనే వచ్చి క్వైట్ ఆపోజిట్గా, ఏం పర్లేదే ఇంకొంచెం సేపు పండుకో, రాత్రి లేటుగా పండుకున్నావుగా, రాత్రి చాలా కష్టపడి పనిచేసావుగా, ఇంకొంచెం సేపు విశ్రాంతి తీసుకో, తర్వాత చేసుకోవచ్చులే ప్రేయరు, ఇప్పుడేమంత తొందర. చూసారా, తీసుకు చిన్న ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ప్రతిదినం మన జీవితంలో జరిగేటువంటిదే. మనం చాలా సందర్భాలు ఏం చేస్తామంటే, అబ్బా నిజమే అలిసిపోయాను, ఇంకొంచెం సేపు పండుకుంటానులే అని 4:30 పండుకొని చిన్నది 6 గంటలకు లేస్తాం. అరే ఇంతసేపు పండుకున్నాను నేను. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు అలా లేచి అరే అని అనుకున్న సమయంలో నీలో ఉన్నటువంటి శరీరము, ఎస్ నేను గెలిచా. కొన్ని మీకు అర్థం కాదని చెప్తున్నా. నీ ఆత్మ వైపు చూసి, దేవుని ఆత్మ, నీలో ఉన్న దేవుని ఆత్మ వైపు చూసి, చూసావా నేనే గెలిచా. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది, ప్రతి విషయంలో జరుగుతూ ఉంటుంది. దేవుని ఆత్మ నేను వాక్యం చదువుకోమని ప్రేరేపిస్తుంటే శరీరాశ, ఈ శరీర సంబంధమైన జీవితము నిన్ను మొబైల్ చూడు, ఇంకొంచెం సేపు చూడు, ఇంకోటి ఏదో మెసేజ్ చిన్న చూడు అని చూస్తూ నీ సమయాన్ని కిల్ చేసిన తర్వాత నీ దేవుని ఆత్మ వైపు, నీలో ఉన్న దేవుని ఆత్మ వైపు చూసి, హలో బ్రదర్ నేనే గెలిచా ఇప్పుడు కూడా. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తా ఉన్నాడు? దుఃఖపడుతూ ఉన్నాడట. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతూ ఉన్నాడు. అది ప్రతిరోజు జరుగుతూనే ఉంది, ప్రతి గడియ జరుగుతూనే ఉంది. నీకు నీ భార్యకు మధ్యలో ఒక చిన్న గొడవ వచ్చింది, ఏదో ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, నీ భార్య ఏదో ఒక మాట అనింది, వెంటనే నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు, బ్రదర్ ప్లీజ్ బీ క్వైట్. కానీ నీలో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి ఆ జీవితము వెంటనే వచ్చి, అరే మనం మగాళ్ళం, మనం ఎందుకు తగ్గాలి, మనం ఇప్పుడు మాట్లాడకపోతే ఇవాళ జీవితకాలం వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, మనం నోరు తెరిచి మాట్లాడాల్సింది, మనం ఏదో ఒకటి అనాల్సిందే, మన అధికారాన్ని మనం చూపించుకోవాల్సిందే అన్నప్పుడు వెంటనే మనం శరీర సంబంధమైన ఆలోచనకి లోబడిపోయి వెన్న మనం ఏదో ఒకటి మాట్లాడేసాము, మాట్లాడేసి అరిచి గొడవ చేసి గందరగోళం చేసేలకి ఆమె మౌనం అయిపోయింది. ఇప్పుడు వెంటనే మన శరీరం వచ్చి, ఎస్ బ్రదర్ నువ్వే గెలిచావు, అది మనం ఎప్పుడు గెలవాలి అని నీతో మాట్లాడతారు. కానీ పక్కన ఉన్నటువంటి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వెళ్ళి, చూసావా వాడు నీ బిడ్డ కాదు, వాడు నా బిడ్డ, నువ్వు చెప్పినట్టు వినడు, నేను చెప్పినట్టు వింటాడు అని అంటాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో మరలా దుఃఖపడతాడు. ఈ రీతిగా మన దైనందిన జీవితంలో మన అనుదిన జీవితంలో మనం ఎన్నిసార్లు మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నామో తెలుసా? ఎన్నిసార్లు మన శరీర జీవితాన్ని, శరీర సంబంధమైన జీవితాన్ని మనమే దగ్గరుండి గెలిపిస్తున్నామో తెలుసా? మనం దగ్గరుండి మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనమే ఓడిస్తున్నామో తెలుసా? ఆత్మ సంబంధమైన వ్యక్తులు మనం చెప్పుకుంటాం, దేవుని ఆత్మ కలిగిన వారు మనం చెప్పుకుంటాం. క్రీస్తునందు ప్రేమించే దేవునిలారా, పరిశుద్ధాత్మను పొందుకున్నామని చెప్పి లబోదిబోని అరిచి గందరగోళం చేసేటువంటి వాళ్ళు, ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించేటువంటి వాళ్ళు, నిరంతరము నోరు తెరిచే స్తుతులు చెల్లించే వాళ్ళు, ఇంటికి వచ్చి చూస్తే మాత్రం వాళ్ళ కథ వేరుగా ఉంటుంది. అందరూ నేను అనడం లేదు, బట్ కొద్దిమంది, బహు కొద్ది మంది కూడా అయి ఉండవచ్చు. ఒకవేళ బహు కొద్ది మందిలో నువ్వు ఉంటే జ్ఞాపకంగా ఒకసారి ఆలోచన చేయి. ప్రతి దినము నీ శరీరానికి, నీ ఆత్మకు పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు? నువ్వు ఎవరి పక్షాన నిలువబడ్డావు? నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ప్రతి దినము ప్రతి గడియను దుఃఖాన్ని కలుగ చేస్తున్నావా? అయితే ఇప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని నువ్వు గెలిపించాలంటే నువ్వేం చేయాలి? నీ శరీర సంబంధమైనటువంటి జీవితం చెప్తున్న మాటలను వినకూడదు. వినకూడదంటే ఏం చేయాలి? వినకూడదంటే ఏం చేయాలి? నేను నువ్వు చంపుకోవాలి. ఎస్, నేను నువ్వు చంపుకోవాలి అంటే నీ అహాన్ని చంపుకోవాలి. మధ్య మధ్యలో కూడా జరిగింది, శరీరం చెప్తుంది వై షుడ్ యూ కీప్ క్వైట్, కమాన్ ఫైట్, ఏం నువ్వు మాట్లాడలేవా, నీకు చదువు లేదా, నువ్వు మాత్రం సంపాదించడం లేదా, ఏం పర్లేదు, వెనకాల మీ మమ్మీ మీ డాడీ ఉన్నారు, జ్ఞానదమ్ములు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, ఏ ఆయన ఒక్కడే సంపాదిస్తున్నాడా, నువ్వు కూడా సంపాదిస్తున్నావు కదా, మాట్లాడు, నువ్వెందుకు మౌనంగా ఉండాలి? కానీ నువ్వు మౌనంగా ఉండమని చెప్పింది ఎవరు? దేవుని వాక్యం. అంటే నీకు తెలియని విషయం ఏంటంటే, దేవునికి, ఆత్మకు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిన్ను రచ్చగొడుతున్నాడు అపవాది. కొన్నిసార్లు నేరుగా చెప్తే వినమని చెప్పి మీ ఇంట్లో వాళ్ళని ఉపయోగించుకుంటాడు. ఏం పర్లేదమ్మా, నువ్వేం తగ్గబాకు, అంతకావంటే నువ్వు ఒక రెండు రోజులు అన్నం చేయకుండా ఉండు, కడుపు కాలితే వాళ్ళే నీ మాట వింటారు, నీ అవసరత ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ మనకి ఎలా మనకి వ్యక్తిగతంగా మనకు ఎలా అనిపిస్తుంది? చూసావా, మా అమ్మ కాబట్టి కదా నాకు సపోర్ట్ చేసింది, మా నాన్న కాబట్టి కదా నాకు సపోర్ట్ చేశాడు, ఈ అమ్మాయి నిజంగా నా ఫ్రెండ్ కాబట్టి కదా నా మేలు కోసం చెప్పింది. మై డియర్ బ్రదర్ అండ్ మై డియర్ సిస్టర్, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆలోచన చేయి. వాళ్ళు నీకు మేలు చేస్తున్నారు అనుకుంటున్నావా? ఎస్, శారీరకంగా నీ మేలు చేస్తున్నారు, కానీ ఆత్మీయంగా నీ పతనానికి వాళ్ళు నాంది పలుకుతున్నారు. నీకు ఆ విషయం అర్థం కావడం లేదు. నాకు పెళ్ళైన కొత్తల్లో నేను ఒక మాకు నా భార్యకు ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉంటే ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతూ తనకు చెప్పాను. అంటే యాక్చువల్ గా మా ఇద్దరి మధ్యలో ఏం గొడవ లేదు పర్టికులర్ గా. నేను ఇంటికి వచ్చిన వెంటనే ఏదో ఒక కంప్లైంట్ రెడీగా పెట్టుకుని ఉంటాను. ఇంటికి వచ్చి రావడం అసలు కొన్ని ఆ సందర్భాల్లో ఇంటికి వెళ్ళాలంటేనే భయం. ఇంటికి వెళ్ళిన వెంటనే ఏం కంప్లైంట్ చేస్తుందో నాయన, అంటే మా అమ్మ మీదో, మా నాన్న మీదో, మా అన్న మీదో, మా తమ్ముడి మీదో. అసలు కనీసం కొన్నిసార్లు నేను బయట ఫోన్ చేస్తే ప్రభా ప్రభా ఇప్పుడు ఏం కంప్లైంట్ ఉండకుండా సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేసుకుని ఫోన్ లిఫ్ట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మాత్రం నాకు మంచి జవాబు వచ్చిండేది, లేకపోతే మాత్రం అది ఇది కంప్లైంట్, ఇంక ఇంటికి వెళ్ళాలంటే మనశ్శాంతి ఉండేది కాదు. సో నేను వెళ్ళి ఏం చెప్పామంటే, పోనీలే పెద్దలు కదా కొంచెం నువ్వే సర్దుకో, అంటే వాళ్ళు మీ అమ్మ కాబట్టి మీ నాన్న కాబట్టి నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావు. మళ్ళీ ఇలా వ్యతిరేకంగా అడ్డు తిరిగినప్పుడు ఏం చేయాలి? అలా అలా మాకు మాట మాట పెరిగి గొడవలు అయిపోయేవి, ప్రతిరోజు గొడవే, ప్రతిరోజు గొడవే. ఒక సేవకుడితో నేను కలిసి నేను మాట్లాడినప్పుడు ఎవరిని అడిగినా గానీ, తమ్ముడు నువ్వు చెప్పింది రైటే కదా, తమ్ముడు నువ్వు చెప్పింది అంత తప్పేం లేదు కదా, నువ్వు తగ్గు తమ్ముడు, నువ్వు అలాగే ఉండు తమ్ముడు, అందరు నాకు ఇలాగే చెప్పారు. కానీ ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే, ఓకే నా కంప్లైంట్ అంతా విని ఆయన అన్నాడు, నీదే మొత్తం తప్పు అని అన్నాడు. నా గుండె బేలింది. అందరేమో లేదులేండి, అమ్మాయి అట్లా మాట్లాడకూడదు, అమ్మాయి అట్లా ప్రవర్తించకూడదు, తప్పు అననేవాళ్ళు. నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ కలిగించేది, అమ్మాయా పోనీలే వీళ్ళని నన్ను అర్థం చేసుకున్నాను. కానీ ఈ సీనియర్ సేవకుడి దగ్గరికి వెళ్తే ఆయన అలా మాట్లాడలా. ఆయన అన్నాడు, నువ్వే తప్పు అని అన్నాడు, నువ్వే సరి చేసుకో అన్నాడు, నువ్వే మారు అని అన్నాడు. తనకి చాలా కారణాలు చెప్పాడు, అన్ని చెప్పుకుంటే నాకు టైం సరిపోదు. బహుశా నువ్వు చెప్తుంది రైటే, కానీ నువ్వు చెప్తున్న విధానం రైట్ కాదు, నువ్వు చెప్తున్న విధానాన్ని మార్చుకో అని అన్నాడు. ముందు నీలో ఉన్న ఆవేశాన్ని చంపుకో అని అన్నాడు. తర్వాత అసలు ప్రేమ తప్పిదములను ఏలెత్తి చూపించదు అని అన్నాడు. నువ్వు ఇన్ని తప్పిదములు ఏలెత్తి చూపిస్తున్నావు అంటే అసలు నువ్వు ప్రేమిస్తున్నావు, అసలు నీలో ప్రేమ ఉందని ప్రశ్నించాడు. ప్రేమ సహిస్తుంది అని అన్నాడు. నువ్వేమో దేవుని పెట్టినని చెప్పుకుంటున్నావు, సేవకుండా అని చెప్పుకుంటున్నావు, ప్రేమ సహిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది, అసలు నీకు సహనమే లేదు అని అన్నాడు. ప్రేమ ఓర్చుకుంటుంది అని వాక్యం సెలవిస్తుంది, అసలు నీకు కొంచెం కూడా ఓర్పు లేదు. మరలాంటప్పుడు అసలు ముందు మారాల్సింది ఎవరు? ముందు నువ్వే మారాలి అని అన్నాడు. వెళ్ళి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 అధ్యాయం చదువు, దాన్ని నేర్చుకో ముందు అని అన్నాడు. ముందు నువ్వే సరిగా లేవు అని అన్నాడు. ఎంతకాడికి ఎదుటి వ్యక్తి మారాలి, ఎదుటి వ్యక్తి మారాలనుకుంటున్నావే కానీ నువ్వు మారాలని నువ్వు అనుకోవడం లేదు. నేను చెప్తుంది రైట్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ముందు నువ్వు రైట్ గా జీవించు. అబ్బా, ఆయన మాటలు చెప్పినప్పుడు నేనేం వెంటనే నేను అప్రిషియేట్ చేయలా, ఈయన ఎక్కడ దొరికారు రా నాయన, ఈయన అంతా ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు, అసలు అనవసరంగా ఈయన దగ్గరకు వచ్చాను నేను, అనవసరంగా ఈయన దగ్గరకు వచ్చి ఈయన దగ్గర చెప్పుకున్నాను, నేను ఏదో నాకు కౌన్సిలింగ్ చేసి నాకు కొంచెం నాకు ధైర్యపరుస్తాడని నేను అనుకుంటే, ఈయన లేచిన దగ్గర నుంచి నీదే తప్పు, నువ్వే తప్పు, నువ్వే మారు, నువ్వే అడ్చేయి, నువ్వే అడిగే, నువ్వు ముందు ప్రార్థన చేయి, నువ్వు లేచిన దగ్గర నుంచి నా భార్య మారాలని నా మారే భార్య మారి ప్రార్థన చేస్తున్నావు, ఆపేసి ముందు ప్రభు నేను మారాలి ప్రభు అని ప్రార్థన చేయి, ఆమె నేను అర్థం చేసుకోవడానికి సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయి. ఈ లోకంలో ఎవరు పర్ఫెక్ట్ కాదండి, ఎవరు పర్ఫెక్ట్ కాదు. నీ భార్య పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకోవడం తప్పు, నో, నీ భార్యకి నువ్వే పర్ఫెక్ట్ హస్బెండ్ గా ఉండాలని ప్రార్థన చేయని అన్నాడు. ఈ మాటలన్నీ నాకు ఎలా అనిపించాయంటే ఒక్క మాటలో నువ్వు చచ్చిపోరా అన్నట్టు అనిపించింది. నీ అహాన్ని చంపుకోరా, నీ కోపాన్ని చంపుకోరా, నిజంగా లిటరల్ గా నేను చచ్చిపోయినట్టు అనిపించింది. కానీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నాకు అయ్యే విషయాలు నాతో మరలా మాట్లాడుతూ వచ్చాడు. సరే ఒకసారి ఆయన చెప్పింది ప్రయత్నం చేద్దాం అనుకుని ప్రయత్నం చేశా, నేనే ఓర్చుకోవడానికి, నేనే సహించడానికి, తను చెప్తూ ఉంటే ఓపికగా వినడానికి. ఇంతకుముందు చెప్తూ ఉంటే వెంటనే రటమతంగా ఎదురెదురుగా మాట్లాడేవాడిని, అటనద్దు ఇటనద్దు అని, ఇప్పుడు అలా కాదు, కొంచెం ఓపిక. నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది తను చెప్పింది తప్పైనప్పటికీ కూడా తన సాటిస్ఫాక్షన్ కోసం విని 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 ఓపికగా విని, ఆ సరే నేను వెళ్ళి మా అమ్మతో మాట్లాడతాను, ఇలాగే నేర్చుకున్నాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళి తను చెప్పిన వాటన్నిటిలో ఏదో ఒక్క పాజిటివ్ ఉంటుందిగా, ఈ విషయంలో కొంచెం పర్లేదులే, ఈ విషయంలోనే ఓకే, మా అమ్మాయి నీతో ఇదో నీ గురించి ఇలా మాట్లాడుతుంది, నువ్వు ఎందుకు అనవసరంగా ఇవన్నీ అని అంటావు. మా అమ్మ లేదురా నీ భార్య అట్రా ఇట్రా అట్రా కంప్లైంట్ చేస్తుంది, అక్కడ ఏదో ఒక పాజిటివ్ పాయింట్ చెప్తుంది, 99 చెప్తే నేను ఆ ఒక్క పాజిటివ్ పట్టుకుని 99 నేను వినేసి అట్లా నేను విడిచిపెట్టేసి ఆ ఒక్క పాయింట్ తీసుకొచ్చి నువ్వే మా అమ్మ దగ్గర నుంచి ఇన్ని చెప్తా ఉన్నావు కానీ మా అమ్మ నీ గురించి ఇలా చెప్పింది. వీళ్ళిద్దరి మధ్యలో ఇలా బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాను, నేను ఇలా బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాను. క్రీస్తునందు ప్రేమ దేవుళ్ళారు, యాక్చువల్ గా వీళ్ళిద్దరు సమాధానం ఉంటే మనం హ్యాపీ, వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీయే, కానీ వీళ్ళిద్దరి మధ్యలో హ్యాపీ లేనందువల్లనే మనం అసమాధానం కొందెచ్చుకుంటున్నాం, మనం అనవసరంగా నిద్ర మధ్యలో మనం నలిగిపోతా ఉన్నాం. అప్పుడు నేను చాలా సందర్భాల్లో ఆలోచన చేశాను, నా భార్య తప్ప, మా అమ్మ తప్ప. నా భార్య చెప్పింది వింటే అంత ఈయన చెప్పిందే రైట్ అనిపిస్తుంది, మా అమ్మ పక్షాన్ని వింటే అంత ఆమె చెప్పిందే రైట్ అనిపిస్తుంది. అప్పుడు నేను వ్యక్తిగతంగా ఒక ఆలోచనలోకి వచ్చాను, బహుశా మీరు అందరు దీన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు, బహుశా ఇది తప్ప ఉండొచ్చు కూడా, స్త్రీలకు కోపం పుట్టించుండొచ్చు కూడా, కోపాన్ని తగ్గించవచ్చు, బట్ నేను నేర్చుకున్నది చెప్తున్నాను అంతే. అప్పుడు నాకు అర్థమైందంటే తప్పు నా భార్యది కాదు, అలాంటి తప్పు మమ్మది కాదు. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే తప్పు అనేటువంటిది స్త్రీ అనేటువంటి ఈ క్యారెక్టర్ లో ఉంది. ఇక్కడ ఈ పాటికి ఏమి, నేనే పెద్దగా ఉండాలి, నేనే పెత్తనం చలాయించాలి, నా మాట వినాలి అని అని ఈమె పాటకు వచ్చే సమస్య నేనెందుకు తగ్గాలి, నేను చదువుకున్నాను, నేనే ఆమెకు భార్యగా ఉండడానికి వచ్చాను, ఈయనకు భార్యగా ఉండొచ్చాను, ఆమె పెత్తనానికి నేను ఇంట్లో పడేదని ఈమె. కానీ ఈ అమ్మాయి కూడా రేపు అత్త క్యారెక్టర్లోకి వెళ్ళేటప్పుడు ఏమి అట్లాగే ప్రవర్తిస్తుంది. ఈ కోడల క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఈ థింకింగ్ వేరు, అత్త క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ థింకింగ్ అదే మారిపోతుంది. జూనియర్ సీనియర్ ని ర్యాగింగ్ చేసినట్టు వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే మధ్యలో మనం నలిగిపోతా ఉన్నాం. ఇది నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకుని చెప్తున్నానండి. ఇది అర్థం చేసుకుని అందుకని వీళ్ళిద్దరిని మా అమ్మ రైట్ అని చెప్పడం మానేశాను, నా భార్య రైట్ అని చెప్పడం మానేసుకున్నాను, ఇద్దరిని రైట్ అని చెప్పడం మానేసుకుని వీళ్ళిద్దరిని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్చుకున్నాను. ఈ క్రమంలో నేను చాలా సందర్భాల్లో నేను చచ్చిపోతూ వచ్చాను, నా అహంగాన్ని నా ఆవేశాన్ని వీటన్నిటి చంపుకుంటూ వచ్చాను. వీరిద్దరి మధ్యలో పాజిటివ్ విషయాల్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేశాను, అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడ కూర్చొని వీళ్ళిద్దరి కొరకు ప్రార్థన చేశాను. ప్రతిరోజు ప్రార్థన చేశాను, ప్రతిరోజు ప్రార్థన చేశాను. తెలియని కొత్తలో మా అమ్మ వాళ్ళకి ఒక నూనె ప్యాకెట్ తీసుకెళ్లానని గొడవ చేసిన అమ్మాయి ఇప్పుడు నాకంటే ముందు రేపు అత్తమ్మకి పండుగ వస్తుంది కదా ఒక చీర కొనిద్దాం, ఇంకోటి అది కొనిద్దాం, అది కొనిద్దాం, ఇది కొనిద్దాం, పాపం అత్తమ్మకి మనం ఏదైనా సాయం చేస్తే బాగుంటది కదా అన్న స్థితికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఈ స్థితికి రావడానికి ముందు నేను చచ్చిపోయా, రెండోది ప్రార్థన చేశా. క్రీస్తునందు ప్రేమటం ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రతిరోజు మన శరీరానికి మన ఆత్మకు జరిగేటువంటి పోరాటంలో ఇలాంటి ప్రాక్టికల్ విషయాలు చాలా ఉంటాయి. మన శరీరం మనల్ని ఆత్మ మనల్ని ఎప్పుడు రెచ్చగొట్టదు, ఆత్మ ఎప్పుడు కూడా బీ కంట్రోల్ అంటుంది, కానీ శరీరం మనల్ని ఎప్పుడు రెచ్చగొడుతుంటుంది. మనకి ఏం నచ్చుతుంది అంటే ఈ రెచ్చగొట్టే శరీరం నచ్చుతుంది. ఈ శరీరం నీకు అంత సపోర్ట్ చేసినట్టే అనిపిస్తుంది నీకు, కానీ నీ ఆత్మకు వ్యతిరేకంగా ప్రతిరోజు పోరాటం జరుగుతున్న సంగతి మరచిపోవద్దు. ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి పోరాటం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం దేన్ని విసర్జించాలట? శరీర ఆశలను విసర్జించాలట, శరీర ఆశలను విసర్జించాలి. కానీ మనము ఆత్మీయ సలహాలను, ఆత్మీయ ఆశలను వాటిని విసర్జిస్తూ ఉన్నాం, వాటిని పక్కన పెడతా ఉన్నాం. ఆత్మ సంబంధమైన ఆలోచన, ఆత్మ సంబంధమైన సలహాలను, ఒకవేళ ఆత్మ సంబంధంగా నీకు ఎవరైనా సలహా ఇచ్చినా నీకు అది నచ్చడం లేదు, దాన్ని పక్కన పెడుతున్నాం. శరీర సంబంధమైన వ్యక్తులు ఏదైనా సలహా ఇస్తే అది నచ్చుతుంది, దాన్ని తీసుకుంటున్నాం. కానీ వాస్తవానికి మనం విసర్జించాల్సింది దాన్ని. వదులుకోవడం వేరు, విసర్జించడం వేరు, మన చేతికి ఏదైనా అసహ్యమైనది అంటుకుంటే, ఏదైనా ఒక మలం అంటుకుంటే దాన్ని ఎలా విసర్జిస్తాం? ఇలా చేతులు ఇలా విదలగొట్టేసి వెంటనే పక్కన ఆకులు ఉంటే ఆకులతో దుడి చేసుకుంటాం, చేతులు ఉంటే చేతులు, నీళ్ళు ఉంటే నీళ్ళతో కడిగేసుకుంటాం. ఆ నీళ్ళతో కడుక్కున్నా మనకు తృప్తి ఉండదు, మనలా సోపేసి కడుక్కున్నా కానీ మనకి ఇంకా గిల్టీ ఫీలింగ్ అలాగే ఉంటుంది. సో క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఆ రీతిగా విసర్జించేసి నీటితో కడుక్కొని నీకు అప్పటికీ సాటిస్ఫాక్షన్ లేకపోతే సోపుతో కడుక్కొని రెండు సార్లైనా కడుక్కొని శరీర సంబంధమైన ఆశలను ఆ రీతిగా విసర్జించాలి, ఆ రీతిగా శుభ్రం చేసుకోవాలి. కానీ మనం వాటిని ఇంకా దగ్గరుండి మరి అంటించుకుంటున్నాం, వాటిని గట్టిగా పట్టుకుంటున్నాం. ఎందుకంటే అవి మనకు బాగా నచ్చుతున్నాయి, అవి మన ఈగోని సాటిస్ఫై చేస్తా ఉన్నాయి, అవి. కానీ మన ఆత్మీయ సంబంధమైన జీవితానికి సంబంధించినవి ఇవి మన ఈగోని చంపుతున్నాయి, చంపుకోమని చెప్తున్నాయి. అందుకోసం మనకు నచ్చడం లేదు. మనం ఎంతకాడికి మన ఈగోని గెలిపించుకోవాలి, మనహాన్ని గెలిపించుకోవాలి. దీనికోసమే మనం ప్రయాసపడతా ఉన్నాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, రెండవ వచనం చదువుతున్నాను. అన్ని జనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారే ఉండవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను. పౌలు కూడా తను రాసిన పత్రికలు అనేకమైన సందర్భాల్లో మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అనే పదాన్ని మనం చూస్తున్నాం. బ్రదర్స్, సిస్టర్స్, వీఆర్ రిక్వెస్టింగ్ యూ, వీఆర్ ప్లీడింగ్ యూ. ఈవెన్ పేతురు తన పత్రికలో కూడా అదే చూస్తా ఉన్నాం. ఈరోజు సేవకుల్లాగా వాళ్ళ అహంకారంతో ఎగిరి పడలేదు, అందరూ కాదు, క్షమించండి, బహుకొద్ది మంది మాత్రమే. సంఘం మీద పెత్తనం చెలాయించే విధముగా ఇష్టానుసారంగా మాట్లాడుతుంటారు, కానీ అలా మాట్లాడే ప్రతిసారి మనమేంటో కూడా మనం ప్రశ్నించుకోవాలి కదా. పౌలుకి తెలుసు ఆ విషయం, పేతురుకు ఆ విషయం తెలుసు. మనం కూడా పర్ఫెక్ట్ కాదు, మనం కూడా పడిపోతుంటాం, లేస్తూ ఉంటామని. అందుకోసమే బ్రదర్స్, మనం బ్రతిమిలాడుకుంటున్నాం. ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీడింగ్ యూ, మంచి ప్రవర్తన గలవారే ఉండడానికి ప్రయత్నం చేయండి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలోనికి పరదేశుల వలె యాత్రికుల వలె వచ్చినటువంటి మనము ఈ శరీరానికి ఆత్మకు జరిగేటువంటి పోరాటంలో ప్రతిదినము శరీరాన్ని గెలిపించుకుంటూ వెళ్తున్నాం, కానీ శరీర ఆశల్ని విసర్జించి ఆత్మీయ జీవితాన్ని గెలుచుకుంటూ ఆత్మీయ వ్యక్తులుగమగా మనం జీవిస్తూ ఈ పోరాటంలో మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఈ వెళ్తున్నటువంటి క్రమంలో అన్ని జనులు మనలను అనేక విషయాలలో దుర్మార్గులని దూషిస్తారు. దానికి నువ్వేం పెద్దగా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. ప్రభు చెప్పాడు కదా, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందిస్తారు, హింసించి హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకుతారు. అబద్ధముగానే, సత్యంగా ఏం కాదు, నువ్వు చేసేవని కాదు, అబద్ధముగానే చెడ్డ మాటలు అండర్లైన్ చేసుకోండి, చెడ్డ మాటలు లెల్లా పలుకుతారు. మరి వాళ్ళు చెడ్డ మాటలు బూతి మాటలు మాట్లాడినప్పుడు, అబద్ధముగా నీ మీద నిందలు వేసినప్పుడు, నిన్ను దూషించినప్పుడు, నిన్ను హింసించినప్పుడు ఏం చెయ్యమని నీ చెయ్యని చెప్తుంది, పోరాడమని చెప్తుంది. నువ్వు గమ్ముగా ఉంటే నువ్వు చేతగాని వాడు అనుకుంటారు, నువ్వు మౌనంగా ఉంటే నువ్వు చేతగానిదాని అనుకుంటారు. నువ్వెందుకు తగ్గాలి? నువ్వేమన్నా తప్పు చేస్తే నువ్వు మౌనంగా ఉండొచ్చు, నువ్వేం తప్పు చేయలేదుగా, నువ్వేం తప్పు చేయనప్పుడు నువ్వెందుకు గమ్ముగుండాలి? మాట్లాడు, పోరాడు, గెలువు. కానీ మన ఆత్మీయ జీవితం ఏం చెప్తుందంటే పోనీలే, వాళ్ళు అన్ని చర్యలు, వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తించారు, నువ్వు కూడా అలాగే మాట్లాడితే మరి వాళ్ళకి నీకు వ్యత్యాసం ఏంటి? నీలో ఉన్న వ్యత్యాసాన్ని చూపించాలి కదా. ప్రభు ఏం చేశాడు? సహించాడు, ఓర్చుకున్నాడు. వాళ్ళంత రెచ్చబట్టినా ఆయన రెచ్చిపోలేదు కదా. సో నువ్వు కూడా అలాగే ఉండు, ఆత్మలా చెప్తుంది. కానీ ఇది మనకు నచ్చట్లా, శరీరం చెప్పింది మనకు బాగుంది. అందుకోసమే ప్రతిరోజు మనం శరీరాన్ని గెలిపిస్తున్నాం, ప్రతిరోజు మనం ఆత్మను ఓడగొడుతున్నాం. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అన్ని చెల్లెలు నిన్ను నిందిస్తారు, హింసిస్తారు, వాళ్ళు దూషిస్తారు, రకరకాలుగా నీ మీద నిందలు కూడా వేస్తారు. వాళ్ళు ఎందుకు వేస్తున్నారు అనంటే కుదరదు, వాళ్ళ విషయంలో మనం జడ్జ్ చేయలేం. వాళ్ళు ఇంకా అపవాది చేతుల్లో ఉన్నారు, నిన్ను రెచ్చగొడుతున్నారు. అపవాది నిన్ను రెచ్చగొట్టాలనుకుంటున్నాడు, కాబట్టి వాళ్ళని ఒక ఆయుధాలుగా ఉపయోగించుకుంటున్నాడు. ఇక్కడ అన్ని జనులు అనంటే ఎవరో అని కూడా కాదు. విషయం ఏంటంటే బయట వాళ్ళు ఎవరో వచ్చి నేను ఒక మాట అంటే నువ్వు పెద్దగా రియాక్ట్ కావు. కాబట్టి అపవాదికి తెలుసు ఎవరిని రెచ్చగొడితే నువ్వు అంత ఇదిగా రియాక్ట్ అవుతావని, ఎవరిని రెచ్చగొడితే నువ్వు అంత ఎక్కువగా రియాక్ట్ అవుతావని. సో అన్ని జనుల ప్లేస్ లో ఎవరినో కాదు, నీ సభ్యుల్ని ఉపయోగించుకుంటాడు. మీ అత్తను ఉపయోగించుకోవచ్చు, మీ కోడల్ని ఉపయోగించుకోవచ్చు, మీ ఆయన్ని ఉపయోగించుకోవచ్చు, మీ ఆవిడ్ని ఉపయోగించుకోవచ్చు, మీ అన్నదమ్ముల్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అన్ని జనులు అంటే వాళ్ళు ఎక్కడో బయట వాళ్ళనే కాదు, వస్తున్నటువంటి వాళ్ళని అర్థం, ఇంకా ప్రభు దగ్గరికి రానటువంటి వాళ్ళని అర్థం. నువ్వు అనొచ్చు, లేదు సార్ మా అత్త కూడా క్రైస్తవరాలే, ఆమె కూడా ప్రార్థన చేస్తుంది, ఆమె కూడా గుడికి వెళ్తుంది, ఇవన్నీ గుడికి వెళ్లే వాళ్ళే. క్రీస్తులందు ప్రమే దేవుని బిడ్డారా, ఆలోచించేయండి, వాళ్ళు గుడికి వెళ్లే వాళ్ళే, ప్రార్థన చేసే వాళ్ళే. కానీ వాళ్ళు అలా మాట్లాడు బూతులు మాట్లాడుతుంటే చెడ్డ వాళ్ళు, నీ దృష్టిలో వాళ్ళు కూడా క్రైస్తవులేమో, కానీ దేవుని దృష్టిలో వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు కూడా అన్ని జనులే. ఎవరంటే ఒప్పుకుంటాం సార్, వీళ్ళు కూడా క్రైస్తవులు, ఈ చర్చికి వెళ్తారు, లేస్తే చర్చిలో సంఘంలో వెళ్ళారు, సంఘంలో అంత పెద్దలుగా ఉండేది, ఇంటికి వచ్చి రెండు వేధిస్తుంటారు అంటప్పుడు ఎలా ఊరుకోమంటారు సార్? విషయం ఏంటంటే వాళ్ళు నీ దృష్టిలో క్రైస్తవులే, కానీ వాళ్ళు దేవుని దృష్టిలో క్రైస్తవులుగా వాళ్ళు ఎన్నిక చేయబడలేదు. వాళ్ళు అన్యులే. వాళ్ళు నిజముగా క్రైస్తవులైతే, ఆత్మ సంబంధమైన వ్యక్తులు అయితే వాళ్ళు అలా ప్రవర్తించరు. గుడికి వెళ్ళినంత, చర్చికి వెళ్ళినంత మాత్రాన ఎవరు క్రైస్తవులు కాలేరు, బైబుల్ పట్టుకున్నంత మాత్రాన ఎవరు క్రైస్తవులు కాలేరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు పోలీసు కాదు, హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు డాక్టర్లు కాదు, కోర్టుకి వెళ్ళిన ప్రతి ఒక్కరు జడ్జి కాదు. దొంగలు కూడా వెళ్తారు జడ్జి కోర్టుకి, దొంగలు కూడా వెళ్తారు, ఖైదీలు నేరస్తులు వెళ్తారు, వ్యభిచారులు కూడా వెళ్తారు,
పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళని కాదు, అధికారులు కాదు. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా డాక్టర్లు కాదు, ఓ రకమైన రోగాలతో వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. సో చర్చికి వెళ్ళే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులనే కాదు. సో వాళ్ళు చర్చికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఇట్ అంటున్నారు కాబట్టి నో, దే మే బి ఎ క్రిస్టియన్ ఇన్ యువర్ సైట్ బట్ నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వాళ్ళు నిజముగా క్రైస్తవులు అయితే, ఆత్మ సంబంధమైన వ్యక్తులే అయితే, ఆత్మ చెప్పినటువంటి విషయాలకు లోబడేటువంటి వాళ్ళే అయితే వాళ్ళ ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. సో కాబట్టి అనుకోవద్దు, కొన్ని సమయాల్లో నీ కుటుంబ సభ్యులే కూడా అయి ఉండవచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అయి ఉండవచ్చు. సేవకుల కుటుంబం సార్ కూడా అని అనద్దు నువ్వు. సేవకుల కుటుంబం సార్ వాళ్ళు కూడా ఇట్లా ప్రవర్తించారు సార్, వాళ్ళు సేవకుల కుటుంబమా అనేది నీకు ఇట్ డజంట్ మ్యాటర్. బట్ దెర్ ఆర్ పీపుల్ హూ బ్లేమ్స్ యూ, నిన్ను నిందించటానికి, నిన్ను హింసించటానికి, నిన్ను వేధించటానికి కొంతమంది ఉంటారు రెడీగా. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం ఏం చెల్లిస్తుంది తెలుసా, వాళ్ళు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తున్నారో, క్యాచ్ దట్ పాయింట్, వాళ్ళు ఏ విషయంలో నేను దుర్మార్గులను దూషిస్తున్నారో ఆ పాయింట్ని క్యాచ్ చేయి. ఇప్పుడు నీ డ్యూటీ అంటే తెలుసా, డిఫెండ్ చేసుకోవడం. ఎలా డిఫెండ్ చేసుకోవడం తెలుసా, నోటి మాటతో కాదు, నోటి మాటతో దాన్ని డిఫెండ్ చేసుకోవడం కాదు. వాళ్ళు ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులని దూషించారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, వాటిని బట్టి మీ సత్క్రియలను చూచి, మీ సత్ మాటల్ని చూసి కాదు, మీరు మాట్లాడే మాటల్ని బట్టి కాదు, ఏ విషయంలో నేను దుర్మార్గులను దూషించారో ఆ విషయంలో నీ సత్ప్రవర్తనను చూపించు వాళ్ళకి. వాళ్ళకై వాళ్ళు రియలైజ్ అవ్వాలి, అరే మనం ఈ సహోదరులా అన్నాం కదీ కానీ ఆమె అలా కాదురా, మనం ఈ మాట అనేసాం కానీ నో షీఈ్ నాట్ లైక్ దాట్, షీఈ్ సంథింగ్ స్పెషల్, షీఈ్ యూనిక్. ఎప్పుడంటారు సార్ వాళ్ళు, ఇప్పటికి నేను ఇప్పటి నుంచే నేను ఓపికగా బట్టి ఓపికతో మౌనంగా ఉన్నాను తెలుసా, అయినా వాళ్ళు అసలు ఆ మాట వాళ్ళ నోటి గుండా అసలు రాదు సార్. సింపుల్ గానేయద్దు, వాక్యం సత్యం, నువ్వు నీ నీ మనోభావాలు సత్యం కాదు, వాక్యం సత్యం. నీ సత్క్రియలను బట్టి వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి ఒక దినం వస్తుంది, ఆ దినం రావాలి. ఆ రావాలి అంటే నువ్వు సత్క్రియ ప్రవర్తన నువ్వు చూపించాలి. నేను ఏ విషయంలో నిన్ను దూషించారో ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నన్ను మాట అన్నారే అని చెప్పి నువ్వు కూర్చొని ఏడిస్తే సరిపోదు, నన్ను టన్నారు ఇట్టన్నారు, నేను అసలు ఇప్పుడైనా అటు చేశానా, నేను మీరు చూసారా అని కూర్చొని ఏడవడం కాదు. నువ్వు ఏడుస్తుంటే ఏడుస్తూనే ఉంటావు జీవితకాలం, ఏడవద్దు, లేచి నిలబడు, ఫైట్ చేయి. ఫైట్ చేయడం అంటే నోటి మాటతో వాళ్ళ మీద దాడి చేయడం కాదు, ఏ విషయంలో నిన్ను వేలెత్తి చూపించారో ఆ విషయంలో వాళ్ళు అనుకున్నది తప్పు అని నీ సత్క్రియను వాళ్ళు గుర్తించినట్లుగా జీవించడానికి ప్రయత్నం చేయి. ఎంతకాలం సార్, ఎంతకాలం సార్? వాళ్ళు గుర్తించేంత వరకు, వాళ్ళు గుర్తించేంత వరకు. ఇప్పుడు నువ్వు జీవించాలంటే ఏం జరుగుతుందో తెలుసా, వాళ్ళు కొంతమంది చాలా టైం తీసుకుంటారు, కొంతమంది ఇమీడియట్ గా గుర్తిస్తారు, ఇంకొంతమంది చాలా టైం తీసుకుంటారు. ఇప్పుడు ఈ క్రమంలో నువ్వు ప్రతిరోజు చచ్చిపోతావు, ప్రతి గంట చచ్చిపోతావు, ప్రతి క్షణం చచ్చిపోతావు. ఒక విషయాన్ని గుర్తుంచుకో, శారీరకంగా నువ్వు ఎంత చచ్చిపోతే ఆత్మీయంగా నువ్వు అంత మెరుగుపరచబడతావు. అది నీకు మేలు సహోదరి, సహోదరుడా, అది నీకు మేలు. ప్రస్తుతం అది నీకు కష్టంగానే ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ గానే ఉంటుంది, చాలా పెయిన్ఫుల్ గానే ఉంటుంది, కానీ గుర్తుంచుకో, నువ్వు ప్రతి గడియ ప్రతి క్షణం నువ్వు చచ్చిపోతూ ఉన్నప్పుడు, అంటే నువ్వు చచ్చిపోవడానికి, న్యాయాన్ని చంపుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్న కొలది ఆత్మీయంగా నువ్వు ఎంత మెరుగుపరచబడతావో. ఇదిగో ఈ బంగారాన్ని ఎంతగా నలగొడుతూ ఉంటే, ఎంతగా దాన్ని కాల్చి, ఎంతగా కాల్చి, ఎంతగా సుసుగా కొడుతుంటే అంతగా దానిలో ఉన్న మలినమంతా బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది ఒక శుద్ధమైనటువంటిదిగా తయారు చేయబడుతుంది. దేవుడు కఠినాత్ముడై అన్ని జనుల్ని ఎదుకు మీ మీదకి అనుమతించాడని అనుకుంటున్నావా? ఎందుకు ప్రభువా వీళ్ళని నా జీవితంలో అనుమతించాను అనుకుంటున్నావా? నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు ఐడెంటిఫై చేయగలిగితే, నువ్వు అర్థం చేసుకోగలిగితే, నీలో ఉన్నటువంటి ప్రతి కల్ముషాన్ని తొలగించగలిగినటువంటి సొత్తులు వాళ్ళు. నేను నలగొడతా ఉన్నారు. సహోదరి సహోదరుడా, ఇష్టపడు, నలగొట్టబడ్డానికి ఇష్టపడు. పర్లేదు, నలగొట్టబడ్డానికి ఇష్టపడు. నువ్వు ఆత్మీయంగా నిలబడాలి అనుకుంటే, ఆత్మీయంగా నువ్వు మెరుగు చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి అనుకుంటే, నా వల్ల కాదు సార్, నేను ఓపిక పట్టలేను, నేను మాట్లాడుతా, నేను గెలుస్తా, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నా దగ్గర కరెక్ట్ ఉంది, నా దగ్గర సాక్ష్యాలు అంటే మాట్లాడుకుని ఇస్తాం. దట్ ఈస్ యువర్ విష్, యువర్ చాయిస్. కానీ గుర్తుంచుకో, అలాంటి వాళ్ళు లేకపోతే, కొన్నిసార్లు మనం నలగొట్టబడకపోతే మనలో ఉన్నటువంటి మస్తు మనకి ఎప్పుడూ కనబడదు, అది బయటికి రాదు, బయటికి రాదు. దేవుడు కొన్నిసార్లు వైఫ్ అండ్ హస్బెండ్స్ లో ఎందుకు క్వైట్ ఆపోజిట్ పర్సన్స్ పెడతాడో తెలుసా? అసలు మన ప్రధానమైన శత్రువు ఎవరు కాదు, మన జీవిత భాగస్వామి. బయట వాళ్ళందరూ మనల్ని పొగిడి, సంఘంలో ఉండే వాళ్ళందరూ మనల్ని పొగిడి, మనం పాజిటివ్ పాయింట్స్ అన్ని చూపిస్తారు. బ్రదర్ నువ్వు అసలు ఆ విషయంలో గ్రేట్ బ్రదర్, ఈ విషయంలో నువ్వు గ్రేట్ బ్రదర్ బ్రదర్ ఆ విషయం. కానీ మనలో కూడా మస్తుంటుంది కదా. ఇది ఎవ్వరికి కనపడదు. ఇంట్లో ఉన్న మన భార్యకి మాత్రం కనపడుతుంది, ఆమె మాత్రం ఏలెత్తి చూపిస్తుంది. అయ్యో ఇది నీ సంగతి. కానీ మనం దానికి వెచ్చిపోతున్నాం. కానీ మనం మోకరించి సరి చేసుకోగలిగితే, ఒకవేళ అహం అడ్డొచ్చిందా సార్ ఆ ముందు కాకపోతే పక్కకెళ్లి ప్రార్థన మోకరించి, ప్రభువా నిజంగా నాలో ఈ లోపం ఉందా, అయితే నేను సరి చేసుకోవడానికి నాకు సహాయం చేయి ప్రభువా. నేరుగా నీ భార్యను లేకపోతే నీ భర్తను నువ్వు సుత్తిగా ఒప్పుకోలేకపోతే అహం అడ్డొస్తా ఉంటే సార్ ఒక పని చేయి, వాళ్ళు చెప్పిన మాటలన్నీ అరే నన్ను టన్నారాయణ గురించి నేను ఏడవడకుండా నువ్వు వెళ్ళి మోకరించి ప్రభువా, ఒకరి నిజంగా నాలో బలహీనతుంటే నేను సరి చేసుకోవడానికి సహాయం చేయి, నేను దాన్ని విడిచిపెట్టడానికి సహాయం చేయి అని ఒకరు ప్రార్థన చేసుకోగలిగితే, సహోదరా సహోదరి, నువ్వు ఎంత మెరుగుపరచబడతావో, నువ్వు ఎంత గట్టి చేయబడతావో నీకు తెలియదు. అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించారో ఆ విషయంలో వారే నీ సత్క్రియలను చూసి వాటిని బట్టి నిన్ను పొగడ్డం కాదండి. వావ్, నిన్ను పొగడ్డం కాదు, నిన్ను పొగడాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా అనుకుంటుంటావు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత ఓపికతో, ఎంత సహనంతో, ఎంత ఓర్పుతో ఉంటే అసలు ఫోన్ మంచిదని నా ఇతడు నన్ను తన నోటి మాట కూడా అనట్లేదే. నో, నిన్ను పొగడ్డం కాదు, నిన్ను పొగిడితే నీకు మళ్ళీ ప్రమాదమే. నీకు తెలియదు ఆ విషయం, నువ్వు ఆగిపోతావు, నువ్వు నిన్ను సరి చేసుకుని ఆగిపోతావు. వాళ్ళు ఎవరిని పొగడాలంట? దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి వారి మధ్య నువ్వు ఎలా ఉండాలి, క్రీస్తులను ప్రభువు మంచి ప్రవర్తన గల వాళ్ళు ఎట్ట అంటే విషయాన్ని పక్కన పెట్టేసాయి, వాళ్ళని జడ్జ్ చేయడం మానేసాయి, నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో. యూఆర్ ఇండివిజువల్, నువ్వు దేవునికి రేపు ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా నువ్వు లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది. వ్యక్తిగతంగా నువ్వు రేపు దేవునికి లెక్క దర్శనధరం అంటే ప్రభు వచ్చేటువంటి సమయంలోనా, అంటే అప్పుడు దాకా నా జీవితకాలం అంతా నేను ఇలా బతుకుతున్నాను ఉండాల్సిందేనా? కాదు. అన్ని చర్యలకు అంటే మీరు చేసేటువంటి సత్క్రియలను బట్టి దర్శన దినమందు వాళ్ళ దేవుని మహిమపరుస్తారని చూసారా? ఇక్కడ దర్శన దినమందు అంటే ప్రభు అని దర్శించేటువంటి దినమందు. ఒకప్పుడు ప్రభు నిన్ను దర్శించాడు, ప్రభు నిన్ను తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, అదే నీకు దర్శన దినము. ఆ రోజు నీ జీవితం మారింది. ఈ రోజు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారంటే ఇంకా వాళ్ళకు ప్రభు దర్శనం కలగలేదు, ఇంకా వాళ్ళు మార్పు చెందలేదు, ఇంకా ప్రభు దగ్గరికి వాళ్ళు రాలేదు. కృష్ణాది ప్రభుత్వం దేవుడారా, నీవు మంచి ప్రవర్తన కలిగి నువ్వు కొంచెం ఓపికతో సహనముతో నువ్వు ఉండగా నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన. అందుకని ప్రభు ఏం చెప్పాడు? ప్రే ఫర్ యువర్ ఎనిమీ, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూనే ఉండి. ఇప్పుడు వరకు అంటే దేవుడు వారిని దర్శించేంత వరకు. దేవుడు వారిని దర్శించిన తర్వాత వాళ్ళు కూడా మారు మనసు పొందిన తర్వాత అప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతారు, అరే ఈ సహోదరుని నేను ఇన్ని మాట్లాడినానే, ఈ సహోదరుని నేను ఇన్ని మాట్లాడినానే, అరే ఇతని మీద నేను ఇన్ని నిందలు వేశానే, కానీ నిజంగా ఇని ఎంత ఓర్పుతో, ఎంత సహనం అండి. నిజంగా అతన్ని బట్టే నేను మారాను. ఇలాంటి సాక్ష్యాలు మనం ఎంతమంది మిషనరీ జీవిత చరిత్రలో మనం చదవలేదు? వాళ్ళని చంపుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చూపించినటువంటి ఓర్పు సహనము ద్వారా ప్రభు వీళ్ళని దర్శించిన దినమునందు వీళ్ళు అర్థం చేసుకుని, అరే అనవసరంగా మనం వాళ్ళని దూషించాం, అనవసరంగా వాళ్ళని చంపాం మనం, కానీ వాళ్ళు సరైనటువంటి వ్యక్తులు ప్రభా అని చెప్పి వాళ్ళు ప్రభుని మహిమపరిచారు. ఇలా క్రీస్తు కోసం చంపబడినటువంటి వాళ్ళందరూ, హింసించబడిన వాళ్ళందరూ కూడా వాళ్ళు మౌనంతో సహనంతో ఒకసారి మీరు ఇంటర్నెట్ లో యూట్యూబ్ లో కొట్టండి, అనవసరమే కాదు చూడండి. క్రిస్టియన్ మార్టేర్స్ ఇన్ చైనా అని కొట్టండి, చాలా మూవీస్ వాటి మీద చేశారు. వాళ్ళు ఎంతగా హింసించబడ్డారో, ఎంతగా చంపబడ్డారో, అయినప్పటికీ వాళ్ళు ప్రేమను చూపించారు, సహనాన్ని చూపించారు, తగ్గింపును చూపించారు వాళ్ళని కొడుతున్నటువంటి అధికారులకి, బెత్తములతో కొడుతున్నటువంటి అధికారులకి. అరే భాయ్, మన ఇంట్లో వాళ్ళు ఎవరు మన బెత్తాలతో కొట్టడం వల్ల జస్ట్ ఒక మాట అంటున్నారు, మాట అంటున్నారు. సార్, కర్రతో దెబ్బ కొట్టిన పర్లేదు కానీ మాట హృదయాన్ని గాయపర. ఇది డైలాగ్ చెప్పడానికి చాలా బాగుంటుంది, డైలాగ్ చెప్పడానికి చాలా బాగుంటుంది, మాట ఎంత గాయపరుస్తుందోనని. కానీ నిజంగా బెత్తాలతో కొడితే, కొరడాలతో కొడితే ఆ గాయం ఎంత ఉంటుందో తర్వాత మనకు ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. కొరడాలతో కొడితే ఎలా ఉంటుందో అంత దారుణంగా సేవకులను మిషనరీలను కొరడాలతో కొట్టినప్పటికీ కూడా వాళ్ళు ఓర్పుతో సహనంతో దేవుని ప్రేమను చూపించారు. వాళ్ళని ప్రభు దర్శించిన రోజు వాళ్ళు సత్యాన్ని అర్థం చేసుకుని, అయ్యో వాళ్ళని నేను హింసించాను అని వాళ్ళు క్షమాపణ కోరి దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు. సో కాబట్టి క్రీస్తునందుకమైన దేవుడారా, ఏ అన్యజనుడైతే ఏ విషయములైతే నిన్ను దూషిస్తున్నాడో వాళ్ళు నీ సత్క్రియను చూసినట్లు వాళ్ళు ఎదుట సత్క్రియను ప్రవర్తించు. రెండోది, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. దేవుడు వారిని దర్శించినట్లు దేవుడు ఒక దినమున వారిని దర్శిస్తాడు, దర్శించిన దినమున వారు నిన్ను బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. నిజంగా క్రైస్తవురాలంటే ఆ సహోదరియే, క్రైస్తవులంటే ఆ సహోదరుడే. చాలా సమస్యలకు ఒక చిన్న పరిష్కారం ఏంటో తెలుసా, నా జీవితంలో నేను నేర్చుకుంది. అఫ్కోర్స్ నేనేం పర్ఫెక్ట్ అని చెప్పట్లా, నేనేం ఇదేం చెప్పట్లేదు. మనకు కూడా కోపం ఎక్కువే, నేను అప్పుడప్పుడు కోపడుతుంటాను, నేను అప్పుడప్పుడు అరుస్తుంటాను. కొన్ని కొన్నిసార్లు నేను మాత్రం ఎందుకు తగ్గాలి అని అనుకుంటుంటాను, ఎందుకంటే నేను కూడా అందరిలాంటి మనుషుడినే. కానీ ఆ తర్వాత మరలా సరి చేసుకుంటా ఉంటాను, అయ్యో ప్రభా తప్పు అయిపోయింది ప్రభా, ఆవేశం ఏదో మాట్లాడేస్తాం ఆ టైంకి, తర్వాత మరలా రియలైజ్ అవుతాం. మనసాక్షి గద్దిస్తుంటుంది. ఎవరైతే మనసాక్షి గద్దించినప్పుడు లోబడతారో వాళ్ళు ఎప్పటికైనా బాగుపడతారండి. మనసాక్షి గద్దించినా గాని లోబడకుండా ఉంటారు చూసారా, కఠినంగా ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకే ప్రమాదం, అలాంటి వాళ్ళకి ప్రమాదం. సో కాబట్టి నేను ముగిస్తున్నాను. ఇలాంటి వాళ్ళు అందరు ఉంటారు. నేను చెప్పేటువంటి చిన్న సలహా, నేను నేర్చుకున్న సలహా ఏంటంటే, ఇట్ బెటర్ టు కీప్ క్వైట్ సైలెంట్ అండ్ గివ్ స్మైల్. బీ సైలెంట్ అండ్ బీ స్మైల్. నేను అనుకుంటాను ఈ రెండు కూడా చాలా సమస్యలకు పరిష్కారాలు. బహుశా నువ్వు బీ సైలెంట్, నువ్వు సైలెంట్ గా ఉన్నంత ప్రతిసారి ఎదుటి వాళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు, అది వాస్తవమే. నువ్వు సైలెంట్ గా ఉన్న ప్రతిసారి నువ్వు నీలో ఏ తప్పు లేకపోతే నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు కూడా నిందేస్తారు. అది కూడా రెచ్చగొట్టడానికి అవసరం తెలియదు, అది కూడా నిన్ను రెచ్చగొట్టడానికే. ఏ తప్పు లేకపోతే ఎందుకు మౌనంగా ఉంది? ఈ డైలాగ్ ఎంత ప్రమాదకరం తెలుసా? ఎంత ప్రమాదకరం అంటే, నువ్వు ఎంత నిశ్శబ్దంగా ఉండాలి, నువ్వు పిలిలాగా ఉండాలనుకున్నా గానీ ఒక్కసారిగా నేను సింహంలాగా రచ్చగొట్టేస్తుంది ఆ డైలాగు. కానీ గుర్తుంచుకోండి, సైలెన్స్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్. స్మైల్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ మెనీ ప్రాబ్లమ్స్, చాలా సమస్యలకు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. వీలైతే ఈరోజు విన్నటువంటి మాటల్ని బట్టి మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ సంబంధమైన వ్యక్తుల వలె జీవిద్దాం. మనం కేవలం యాత్రికులం మాత్రమే, మనం వస్తున్నాము పోతున్నాము. మనం స్వదేశం ఒకటి ఉన్నది, స్వదేశం మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. మన గురంతా కూడా ఈ పరదేశం కొరకు కాదు. ఏ రీతి చేతనైనా నేను సహించో, ఓర్చుకునో, ఓడిపోయో, చేతగాని వాడిని అనిపించుకునో, లేకపోతే ఎవరు వేస్ట్ ఫెల్లో అని అనిపించుకునో, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వేమన్నా అనుకో, తిట్టుకుంటో తిట్టుకో, కానీ నాకు కావాల్సిందంటే బై ఎనీ ఛాన్స్ ఐ హావ్ టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ జీవితం సులభమా కష్టమా? Salvation is free, but discipleship is costly. రక్షణ ఉచితమే, కానీ శిష్యత్వానికి వెల చెల్లించాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా వెల చెల్లించాలి. ప్రతి దినము వీటి విషయాల్లో మనం వెల చెల్లిస్తేనే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. దేవుని రాజ్యం సులభంగా రాదండి. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. యేసు ప్రభు కూడా వెల చెల్లించాడు. ఆయన అనలేదా మాటలు? యేసు ప్రభు నువ్వు తిండిపోతావు అనలేదా? యేసు ప్రభు తిండిపోతా? యేసు ప్రభు దయ్యములకు అధిపతి అని అనలేదా? ఆయన దయ్యాలకు అధిపత. నీకు పిచ్చి పట్టింది అని కుటుంబ సభ్యులు అనలేదా? నువ్వు పిచ్చోడివి, నీకేం మాటలు, నువ్వేం చేస్తావు నీకు అర్థం కావట్లేదు సొంత కుటుంబ సభ్యులే అనలేదా? అన్నారు కదా. క్రీస్తునందు ప్రేమ దేవుడా. ఆయన మీద నింద వేయలేదా? నిజంగా నువ్వు మనుషు కుమారుడు అయితే ఛాలెంజ్ చేసి రచ్చగొట్టలేదా? నువ్వే మనుషు కుమారుడు అయితే దిగిరా సిలువ మీద చూద్దాం. రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు కాదు క్రైస్తవుడు. ఎంత రెచ్చగొట్టినా ఓర్పుతో సహనంతో ఉండేటువంటి వాడు క్రైస్తవుడు. ఆ జీవితంలోనికి అంత తగ్గింపులోనికి రావాలని మనం ముందు ప్రార్థన చేయాలి. అంతకాడికి మనం ప్రభు ఎదుటిని మార్చు, ఎదుట ఆమెను మార్చు, ఈవిని మార్చు, ముందు మనల్ని మనం మార్చుకోవడానికి ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయడం తప్పని నేను అనలేదు, బట్ ఫస్ట్ లెట్ అస్ ప్రే ఫర్ అవర్ సెల్ఫ్స్. ప్రభా నన్ను మార్చు, నన్ను సరిచేయి. దేవుడి కొద్ది మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి తిరిగి అప్పగిస్తున్నాను.